2 అధ్యాయము 42వ వచనం నుంచి అప్పుడు వాక్య భాగాలు చదువుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దిన మందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు అపొస్తల బోధ యందును, సహవాస బంధును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపొస్తల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తి నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది. మరియు వారి ఏక మనస్కులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టు విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఆనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకుంటాం. తల్లి వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి గలుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహారాజా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదేను ప్రభు మీ దానం. ఈ నూతన సంవత్సరం 2025 మీ ఆలోచన ప్రకారంగా, మీ ప్రణాళిక ప్రకారంగా ప్రభు మాకిచ్చినందుకు మీకు వందనాలు. మా సొంత ఆలోచనలు, మా స్వార్థపూరితమైన ప్రణాళికలు కాక మీ చిత్తం చేయటం, నీ రాజ్యం కట్టటం, ప్రభు నీకు లోబడి జీవించడానికి మమ్మల్ని మేము సబ్మిసివ్ చేసుకుంటున్నా. మరొకసారి సబ్మిట్ చేసుకుంటున్నా. కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ సంవత్సరం మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు జరిగించండి. మీ వాగ్దానాలను నెరవేర్పులోకి తీసుకురండి. దేవా నీకు వందనాలు. మరొకసారి నమ్మదగిన దేవుడు అని, మాట తప్పిన దేవుడు అని, మార్పు చెందిన దేవుడు అని, ఏకరీతిగా ఉండి దేవుడు అని, మాకు చాలిన దేవుడు అని నమ్మి స్తుతిస్తూ ఉన్నా. చదవబడ్డ లేఖన భాగం నాకు మాకు అర్థమవునట్లుగా సహాయం చేయ. మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ఎక్సైజ్ సహవాసాన్ని మీరు బలపరచండి. ఈ ఉదయం వచ్చిన ప్రియులందరినీ మీరు సంధించండి. మధ్యాహ్నం నీ సన్నిధిలో అనేక అంశాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మా అందరికీ కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఉదయకాలపు ఆరాధనకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ఆది సంఘాన్ని అర్థం చేసుకోవడానికి, ఆధునిక సంఘాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. అలాగే స్థానిక సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ వచ్చాం. గత సంవత్సరం శుక్రవారపు ఉదయకాలపు ధ్యానాల్లో సంఘం మీద అధ్యయనాన్ని ప్రారంభించాం. నా మటుకు నాకు ఈ ధ్యానం చాలా ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉంది. కారణం ఏంటంటే ఆన్లైన్లో కాన్ఫరెన్సెస్ ప్రారంభిస్తూ వచ్చాం. ఆన్లైన్ కాన్ఫరెన్స్లో సంఘం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడో, అలా ఉన్నామో లేదో చెక్ చేసుకుంటూ అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఉండడా సంఘానికి ఉండాల్సిన, సంఘం చేయాల్సిన అన్ని పనులు ప్రతి ఆన్లైన్ సహవాసం కూడా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం. అందుకొరకు ఎస్ఎఫ్జేని సంఘం అనొచ్చ అన్న మాట దగ్గర అసలు సంఘం అంటే ఏంటి, బైబిల్ దేన్ని సంఘముగా మాట్లాడుతూ ఉంది, బిల్డింగ్నా కాంగ్రిగేషన్నా? కాంగ్రిగేషన్నే బైబిల్ సంఘముగా మాట్లాడుతూ ఉంటే కాంగ్రిగేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంఘం అవుతుంది, అవన్నీ అధ్యయనం చేస్తూ వచ్చాం. కీలకంగా ఆయన స్థలం కొట్టేశాడు, స్థలం లేదు, మందిరం లేదు, భవనం లేదు, దేవాలయం లేదు, కూడుకోవడానికి అది తాటాకిల్లైనా పెంకటిల్లైనా పొరుకుడుసైనా చెట్టు కింద కూడుకున్నా ఎక్కడ కూడుకున్నా సంఘమే, వేరేవారు ఎక్కడ ఇద్దరు ముగ్గురున్న నామాను కూడి ఉందరు అక్కడ నేనుంటాను అన్నాడు. అది ఆ సంఘం అంటే పర్టికులర్ బిల్డింగ్ కాదు, సంఘం అంటే కాంగ్రిగేషన్. మోర్ ఓవర్ సంఘం ఎంత ఫ్రీక్వెంట్ గా కూరుకోవాలి అన్న మాట దగ్గరకు వస్తే ఆదివారం సంఘం బైబిల్లో లేదు, ఆదివారం సంఘం బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్న సంఘం అనుదిన సంఘం, డైలీ దే గ్యాదర్డ్, డైలీ దే గ్యాదర్డ్. అది మీ బైబిల్లో మీరు ఈ స్టడీస్ లో చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎస్ఎఫ్జేని ప్రారంభించిన మొదటి దినాల్లో రోజు కూడుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించలేదు. దేవుడు రోజు కూడుకోవటం ఆయన చిత్రం, ఆయనకి భవిష్యత్ తిరిగిన వాడు కాబట్టి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళకపోతున్నాం, ఆన్లైన్లోనైనా వారంలో ఒకరోజు ఒక గంట కూడుకుంటే సరిపోతుందిలే అని మొదట అడిగేస్తే రెండో రోజు జరిగింది, మూడో రోజు జరిగింది, అట్లాగే 5 సంవత్సరాలుగా ఆరాధన జరుగుతుంది. ఒకటిగా ప్రారంభించబడి 20-30 మందిగా ప్రారంభించబడి ఈరోజు ప్రభు మహాకృపలో అరౌండ్ 1000 కుటుంబాలు రోజు గ్యాదర్ అవుతున్నారు. ఒకటిగా ప్రారంభించబడి 166 సంఘాలతోటి గత సంవత్సరాన్ని మనం ముగించుకున్నాం. కానీ నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మీరు స్థానిక సంఘాలను వదిలేయండి, స్థానిక సంఘాల కంటే ఎస్ఎఫ్జే సంఘం అద్భుతమైంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆదిమ సంఘం ఎలా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు కట్టిన ఆ సంఘం ఎట్లా ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు కదా, ఆయన ఎలాంటి సంఘాన్ని కట్టాడు, అలాంటి మెట్టులోకి నేడు మీరు అనుకుంటున్న స్థానిక సంఘాలైనా ఎస్ఎఫ్జే సంఘమైనా ఎవరైనా ఆదిమ సంఘాన్ని పోలి నడుచుకుంటే, ఆదిమ సంఘాన్ని మాదిరిగా తీసుకొని నడుచుకుంటే మోసంలోంచి బయటకు వస్తాం. మనం అనుకుంటున్నట్టుగా ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటాం, దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అనౌన్స్ చేసింది, లేకపోతే ఈ సంవత్సరం రేపు ఖమ్మంలో లాంచ్ చేస్తుంది, డిఎఫ్జేని ప్రారంభిస్తున్నాం. డిఎఫ్జే డైలీ ఫెలోషిప్స్ ఇన్ జీసస్, రోజు కూడుకోవాలి, అది బైబిల్లో ఉంది, అది ఎస్ఎఫ్జేలో ప్రాక్టీస్ చేస్తే ఆ డైలీ ఫెలోషిప్, పోలీసులనే మోకాల మీద తీసుకొచ్చింది, ఉద్యోగస్తులు మాకంతా తెలుసు అనుకునే వాళ్ళకి మాకు బైబిల్లో ఏమీ తెలియదు అన్న గ్రహింపులోకి వచ్చారు, దేవుడు మమ్మల్ని దీవించాడు అనుకుంటున్న వాళ్ళు అబ్బే ఇక్కడ దీవెను పొందుకొని చచ్చి నరకానికి పోయేలాగున్నాము, మనకు అసలైంది తర సంబంధమైన దీవెనలు అన్న స్పృహలోకి వచ్చారు. అందరు ప్రతి సహవాసం దేవుడితో రోజు గడపాలి, 3 పూట్ల తింటున్నాం, రోజు తింటున్నాం, భక్తి కూడా రోజు చేయాలి అన్న స్పృహలోకి వచ్చారు. ఇది అన్ని సంఘాలకి, ఆదివారం గొప్ప అనుకుంటున్న సంఘాలకు అన్నిటికీ, ఆదివారం గొప్పదే, సోమవారం కూడా గొప్పదే. దేవుని కూడుకోవడానికి ఆదివారం మంచిదే, సోమవారం కూడా మంచిదే, మంగళవారం కూడా మంచిదే. ప్రతిరోజు దేవుడిచ్చాడు, ప్రతిరోజు దేవునితోనూ సంఘంతో గడపటం మంచిది అన్న విషయం స్థానిక సంఘాలకు చెప్పాలి. ఎవరికైనా సరే, లేదండి మా సంఘాలు రోజు పెడతా లేదు, మీరేమైనా సంఘాన్ని మా కోసం పెడతారా అంటే డిఎఫ్జే వాళ్ళకి ఎట్లా నడిపించుకోవాలో చెప్పి అందించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాం. సంవత్సరం ముగింపు వరకు ప్రార్థన చేసాం, ఇది ప్రభు చిత్తమా కాదా అని చాలా స్పష్టంగా ప్రభు వాగ్దానాలు ఇచ్చి ఆయన అందరికీ నిశ్చేతనిచ్చి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ ముందు క్లారిటీ, మనకు క్లారిటీ ఉంటే మనం ఆ మెట్లో ఉంటాం, మనం మిగతా వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలుగుతాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి పోలికలు మనకు తెలుసు, కానీ వ్యత్యాసాలు తెలియాలి, దీని మీద కొంత ధ్యానం అవసరం. కాబట్టి ఆదిమ సంఘానికి లేకపోతే ఆది సంఘానికి నేటి ఆధునిక సంఘానికి వ్యత్యాసాల్లో గత ధ్యానంలో నాలుగు అంశాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, వారి భక్తి అనుదిన భక్తి, వారి భక్తి అనుదిన భక్తి, నేటి సంఘాల భక్తి ఆదివారం భక్తి. కాదు కాదండి, ఆదివారమే కాదు, వారంలో మిగతా రోజులు కార్యక్రమాలు పెడతారు, స్త్రీల కొడుకులు పెడతారు, యవనస్తుల కొడుకులు పెడతారు, ఉపవాస ప్రార్థన పెడతారు, సిద్ధపాటు ప్రార్థన పెడతారు అని మీరు చెప్పిన వేరు వేరు కాంగ్రిగేషన్, సేమ్ కాంగ్రిగేషన్ కాదు, విమెన్ కాంగ్రిగేషన్ వీక్లీ వన్స్ గ్యాదర్ అవుతారు, యూత్ వీక్లీ వన్స్ గ్యాదర్ అవుతారు, డైలీ గ్యాదర్ అవరు, మేబీ ఆ సంఘంలో రోజు కార్యక్రమాలు ఉండొచ్చు గాక, ఒకటి రెండు రోజులు కాకుండా మిగతా అన్ని రోజులు కూడా సంఘం ప్యాక్ అయి ఉండొచ్చు గాక, కానీ ఇండివిజువల్ గా ప్రతి విశ్వాసి రోజు సహవాసం చేస్తున్నాడంటే లేదు లేదు. మేబీ ఈ మాట వింటే ఆదివారం వచ్చే సంఘాలు కూడా రావడం మానేస్తారేమో భయపడితే మనమేం చేయలేం, కాని బాగుపడడానికి మాత్రం ఇదొక్కటే మార్గం. భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సోషల్ మీడియా, భయంకరంగా ఆకర్షిస్తా ఉన్న లోకం, ఇన్ని పోకడల్లో లోకానికి ఎదురెదటం, ప్రవాహానికి ఎదురెదటం, నిలదొక్కుకోవటం, ఆత్మ సంబంధులుగా జీవించటం నిజంగా కత్తి మీద సవాలే. దానికి ఏకైక మార్గం దేవునితో అనుదినం, సంఘంతో అనుదినం. మనం దాన్ని చాలా స్పష్టంగా చూస్తూ వచ్చిన వాక్యంలో, ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఆ మాటే జ్ఞాపకం చేయబడతా ఉంది. 46 అపొస్తలుల కార్యాల గ్రంథం 2:46, మరియు వరేక మనసుకులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ప్రతి దినం 42 చివరి మాట ఎడతెగక ఉన్నారు. 47 చివరి మాట అనుదిన ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వాళ్ళు రోజు గ్యాదర్ అవుతున్నారు, దేవుడు వాళ్ళని రోజూ బలపరుస్తున్నాడు, కాంగ్రిగేషన్ రోజూ గ్రో అవుతుంది, దేర్ ఈజ్ డైలీ గ్రోత్. అది మనకు అర్థం కావాలి, అది మనకు అర్థం కావాలి. రెండవ మాట వాళ్ళ ఇంటింటా కూడుకున్నారు. నేడు మనం పెద్ద పెద్ద మందిరాల్లో కూడుకుంటున్నాం, దానికి చాలా ఖర్చు పెడుతున్నారు, దాని వెనకాల యెరూషలేము దేవాలను పట్టుకుని యేసుక్రీస్తు ప్రభు ఆవేదన చెందాడు కదా, మీరు నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేసేశారు. అవును, మందిరంలో పెద్ద బిజినెస్ నడుస్తూ ఉంది. ఒక ఆయన ఇలాగే అంటున్నాడు, సార్ మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది సార్, మందిరానికి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళగానే మందిరం బయట బెగ్గర్స్ కూర్చొని ఉంటారు సార్, లోపడేమో అందరు మంచి బట్టలు వేసుకుని ఉంటారు, బయట బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమీ ఎవరు, వాళ్ళకి ఏమీ పెట్టరు, భోజనం కూడా పెట్టరు. బయట బెగ్గర్స్ని చూస్తే లోపలికి వెళ్ళాలని కూడా అనిపించదు, ఎందుకంటే ఇక్కడ ప్రేమ లేదు. నిజమే నిజమే. 25 చీరాల పెద్ద సంఘం, చీరాల సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్కి నన్నెందుకు వాకింగ్ చెప్పడానికి ఆహ్వానించారు. సరే వెళ్ళాను. పెద్ద సంఘం, స్థానిక బాపట్ల ఎంపీ గారు వచ్చారు, ఆ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, చాలా ఆ పెద్ద సంఘం. నాకు దానికి నన్ను స్పీకర్గా పిలిచారు. సరే దేవుడిచ్చిన అవకాశం అని వెళ్ళాను. నిజంగా వేదన. చుట్టూ మందిరం బయట అంతా బెగ్గర్స్. అది ఎంత గొప్ప సంఘం అంటే క్రిస్మస్ కూడా భోజనం పెట్టరట. మిగతా రోజు ఎలాగే భోజనాలు పెట్టరు, క్రిస్మస్ కూడా భోజనం పెట్టరట. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆదిమ సంఘం 2:46 వరేక మనసుకులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. రొట్టె గరవటం అనగానే మనకి వెంటనే ప్రభు బల్ల జ్ఞాపకం వచ్చేస్తుంది, రొట్టె ద్రాక్షరసాలు జ్ఞాపకం వచ్చేస్తాయి. వినండి, బైబిల్లో రొట్టె ద్రాక్షరసాలు రాయబడ్డ ప్రతి సందర్భంలో వాళ్ళ కడుపు నిండా తిన్నారు, తర్వాత రొట్టె ద్రాక్షరసాలు కూడా పుచ్చుకున్నారు, కడుపు నిండా తిన్నారు. They participated in the fellowship meal than in the Lord's table. ఈ ఫెలోషిప్ మీల్, రొట్టె విరగటం అన్న కాడ ఏదో చిన్న రొట్టె ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటే అయిపోయింది, ఏమైపోయింది? అట్లా కాకుండా అందరూ కలిసి వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, లెట్ అస్ సెలబ్రేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పి చక్కగా వాళ్ళకున్న దాంట్లో భోజనం చేసి ఆ తర్వాత బలలో కూడా వెళ్తే ఫెలోషిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హైందవ దేవాలయాల ముందు అన్నదానం జరుగుతూ ఉంటాయి. విగ్రహారాధన వద్దు, విగ్రహారాధన వద్దు అని చెప్పి మనం మొత్తుకుంటాం. సరే విగ్రహారాధన వద్దు అని మొత్తుకుని అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ వాడికి ప్రసాదం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది, ఉచితంగా పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు. వెళ్తాడు, అన్నం దొరుకుతుంది. జీవము గల దేవుడి సంఘం, జీవము గల దేవుడి సంఘంలో పేదలకు అన్నం దొరకపోతే ఎట్లా, పేదలకు అవసరత తీరకపోతే ఎట్లా? అసలుకి ఎర్లీ చర్చ్ లో మనం ఏం చూస్తున్నామంటే సంఘం కట్టుబడింది. 45 వాళ్ళ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎట్లా మారింది చూడండి. 45 ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. 46 వరేక మనసుకై ప్రతి దినం దేవాలయం తప్పక కూడుకుంటూ ఇంటింట రొట్టు విరుస్తున్నారు. 47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచున్నారు. కలిసి ప్రార్థన చేయడం, కలిసి ఆరాధించడం మాత్రమే కాదు, కలిసి భుజించాలి, కలిసి భోజనం చేయాలి. చాలా కల్చర్స్ లో త్వరగా భోజనానికి పిలవరు, త్వరగా భోజనానికి పిలవరు. ఒకవేళ భోజనానికి పిలిస్తే, కలిసి భోజనం చేస్తే, చేతులు కడిగితే అర్థం ఏంటంటే వీఆర్ వన్ ఫ్యామిలీ, నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు, మన స్నేహితులు, మన మిత్రులు, మనకి బంధం ఏర్పడింది. దేవుని సంఘం అది ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి. అందుకే రొట్టె ద్రాక్షాసాల దగ్గర ఎంత గజగజ వణుకుపోయి ఎంత నిష్ఠగా చేస్తారో అలాగే మేమందరం కలిసి భోజనం చేయాలి, సంఘం అంతటికి భోజనం ఏర్పాటు చేయాలి, ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్న పేదలకు భోజనం ఇవ్వాలి అని సంఘం అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఫ్లరిష్, ఇంపాక్ట్ చూపిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది, బలపడుతుంది. ట్రెడిషనల్ చర్చెస్ లో తీసుకున్న కానుకలు ఏమవుతాయో అర్థం కాదు. కానుకల దగ్గర దంచేస్తారు, కానుకలు ఇవ్వకపోతే దొంగ అంటారు, దర్శనం బాగా దొంగిలిస్తున్నారు అంటారు. ఇక ఎవరు దొంగిలిస్తున్నారో అర్థం కాదు, ఇచ్చేవాడా పుచ్చుకునేవాడా, ఎవరు దొంగ? ఆ కాంటెస్ట్ ఆ వాక్యం వాడుతుంది, ఏ సందర్భంలో వాడుతున్నారు. మలాఖీ గ్రంథంలో ఉన్న వాక్యం తీసుకుని మాట్లాడతారండి. మలాఖీ గ్రంథంలో ఏమన్నాడు ఆయన, జస్ట్ జ్ఞాపకం చేసి ముందుకెళ్తారు. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము, 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 8, మానవుడు దేవుని వద్ద దొంగులున, అయితే మీరు నా వద్ద దొంగిలి తిరిగి, అదిగా అన్నాడు, అన్నాడు కరెక్టే. ఏమన్నాడు, ఎందుకు దొంగిలిస్తున్నారట, ఏం దొంగిలిస్తున్నారట, కింద చదవండి రాయబడింది. దేని విషయంలో మేము మీ వద్ద దొంగిలితమని మీరందరూ పదవ భాగములో ప్రతిష్టార్పణ ఈయక దొంగిలి తిరిగి, ఈ జనులందరూ నా వద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. ఏముండాలి నా మందిరంలో? నా ఖజానాలు వెండి బంగారం ఉండాలంట, అలా ఏముండాలట, ఆహారం ఉండాలి. దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి. నా మందిరంలో ఆహారం ఉండాలి, ఆహారం తీసుకురండి. మనం దేవాలయంలో ఈ అర్పణలు, బలులు, దశమ భాగాలు కాంటెక్స్ట్ మనం చదువుకుంటూ వస్తే, పరదేశులకు, యాత్రికులకు, బీదలకు ఆహారం మందిరంలో దొరకాలి, లేవీయులకు, సేవ చేస్తున్న లేవీయులకు ఆహారం మందిరంలో దొరకాలి అని పెట్టాడు ఆయన. ఆ సిస్టమ్ కొత్త నిబంధనలు ఆ టైపే లేదు, దశమ భాగమే లేదు. కొత్త నిబంధనలు ఏముంది, యాజ్ పర్ ద నీడ్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, నీ హృదయంలో నిశ్చయించుకున్న కొలది, అభివృద్ధి పొందిన కొలది. ఇంకా మాట్లాడితే ఆస్తిపాస్తులు అమ్మేసి, చరస్థిరాస్తులు అమ్మేసి, ఇక దాచుకోవడాలు లేవు, దాచుకోవడాలు లేవు, కొనుక్కోవడాలు లేవు, అమ్ముకోవడమే. ఆదిమ సంఘంలో కొన్నాము దేవుని దయ కాదు, అమ్మాము దేవుని దయ వల్ల అమ్మాము, అపోస్తలు పాదాల దగ్గర పెట్టాము, అమ్మాము, వెదజల్లాము, అమ్మాము, అందరికి పంచిపెట్టాము. అది ఆదిమ సంఘం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తానంటే, వాళ్ళు ఇంటింతా కూడుకున్నారు, వాళ్ళు ఇంటింతా కూడుకున్నారు. ఇంటింతా కూడుకోవడం ఈజీనా, మందిరంలో కూడుకోవడం ఈజీనా? అనుదినం ఇంటింటా కూడుకోవడం సాధ్యమా, మందిరంలో కూడుకోవడం సాధ్యమా? ఎందుకు మందిరంలో అనుదినం కూడుకోవడం సాధ్యం కాదు అంటే, రాకపోకల్లో ఇబ్బంది ఉంది. రోజు వెళ్ళాలి, రోజు రావాలి, కాదు అవ్వదు. టైమింగ్స్ కూడా సెట్ కావు. రోజు ఆరాధనకి వెళ్తామంటే మరి పని చేసుకోవాలి కదా, ఉద్యోగాలు చేసుకోవాలి కదా, వ్యాపారాలు చేసుకోవాలి కదా, కుదరదు. అలా కాదు, ఇంటింటా కూడుకోండి, ఇద్దరు ముగ్గురు కూడుకుంటే దేవుడు ఉంటానన్నాడు. రెండు మూడు కుటుంబాలు కలిసి మీరు ఆరాధించండి, లేదా 5-10 కుటుంబాలు కలిసి మీరు సంఘముగా రోజు కూడుకోండి అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఇంట్లో కూడుకొని ఆరాధించుకునేది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం అందరము ఉదయం కూలి పనికి వెళ్తున్నాం కాబట్టి కూలి పనికి వెళ్ళడానికి ముందు ఒక గంట ఆరాధించుకుందాము, లేదా సాయంత్రం వచ్చేసిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత నైట్కి మనం అందరం కలిసి సంఘ ఆరాధన పెట్టుకుందాము. యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్ ది ప్లాన్ ఫర్ గ్యాదరింగ్. ఎవరు చెప్పాలి దానికి, ఎవరు పర్మిషన్ కావాలి దానికి, ఎవరు ముహూర్తం పెట్టాలి దానికి, అక్కర్లే. ఒకే ఒక్క మాట, మీరు రోజు కలిసి ఆరాధించుకోండి అంటే చాలు. ఆరాధించడానికి, మిమ్మల్ని ఆరాధనలోకి నడిపించడానికి బైబిల్లో పట్ట, బైబిల్ కాలేజీలో నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్న ఒక గ్రాడ్యుయేట్ పాస్టర్ కావాలి, బిషప్ కావాలి, రెవరెండ్ కావాలి? నో, బైబిల్ లేదు, బైబిల్లో లేదు. సంఘాన్ని సర్వనాశనం చేసిన సిద్ధాంతాలు, పనికిమాలిన సిద్ధాంతాలు వచ్చాయి. బైబిల్ లేని సిద్ధాంతాలు వచ్చాయి, బైబిల్ లేని షరతులు వచ్చాయి. ఆయన ఏమంటాడు, అందరూ యాజకులే. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అందరూ యాజకులే. యాజకత్వం ఎవరు చేయాలి? అందరూ. లేవీ గోత్రం పాత నిబంధన. ఇప్పుడు పాత నిబంధన మాట్లాడుకో, యెరూషలేము దేవాలయం పాత నిబంధన, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అది కాదు, అది అర్థం కావాలి. కాబట్టి ఇంటింటా కూడుకోవటం, ఇంటింటా కూడుకోవటం, ఇంకా టెక్నాలజీ ఎంత ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకొచ్చిందంటే, ఎంత ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకొచ్చిందంటే ఒక మాట అర్థం చేసుకోండి. ఒకప్పుడు టైం ఉండేది, ఏం చేయాలో ఊసిపోక ప్రార్థనలకు బాగా చేసుకునేవారు, బాగా చేసుకునేవారు. ఆర్ఆర్కే మూర్తి గారి సమయంలో టెక్నాలజీ మెల్లగా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇంట్రడ్యూస్ అయ్యేసరికి ఏం చేశారు, సాయంత్రం రేడియో పెట్టండి, వార్తలు వస్తాయి, వార్తలు వినేవారు. ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు వస్తే పెట్టండి, అందరు బయట కూర్చొని చక్కగా వినేవారు. టెక్నాలజీ ఏం చేసిందంటే అందుబాటులో తీసుకొచ్చింది. ఎవరో సేవకుడు రావాలి, వాకింగ్ చెప్పాలి, ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు సేవకులు. కానీ టెక్నాలజీ ఏం చేసిందంటే అందరికి అందుబాటులోకి వాక్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మెల్లగా చెత్త స్టార్ట్ అయ్యింది, పాటలు, సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ మూవీ, కలర్ మూవీ, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఆ తర్వాత మెల్లగా స్మార్ట్ టీవీ. ఇది అయిపోయింది. ఖాళీ ఉందా టీవీ పెట్టు, ఖాళీ ఉందా టీవీ పెట్టు. టీవీ ఎక్కడ గోడకి ఎక్కడ ఫిక్స్ చేసి ఉంటావు కదా, నువ్వు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటే అప్పుడు చూస్తావు. కాబట్టి సరే సరే అట్లా కాదు, నేను నీకు ఒక మేలు చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో టీవీ అక్కడికి నీతో పాటు తీసుకొచ్చేస్తాను, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి. అబ్బా ఎంత పనాగం, జేబులో తీసుకొచ్చి పెట్టేశాడు టీవీ. స్మార్ట్ స్క్రీన్, స్మార్ట్ ఫోన్, అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ నెట్వర్క్, వేర్ ఎవర్ యూ గో ఐ ఫాలోస్, ఎక్కడికి వెళ్ళినా నీతో వచ్చేస్తాను. ఇక ఇంకేం లేదు, ఎంత గ్లోబలైజ్ అయిపోయిందంటే, ఫేస్బుక్ ఫ్రీ, డబ్బులు ఏం కట్టాల్సిన పనిలా, యూట్యూబ్ ఫ్రీ, డబ్బులు ఏం కట్టాల్సిన పనిలా, కావాలంటే ఇంకా నీకు డబ్బులు ఇస్తారు మరల వాళ్ళు. రకరకాలు రకరకాలు, చచ్చింది గుర్రే. ఇక టైం ఏమి లేదు. టైం దొరికితే మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, చక్కగా టైం పాస్ అయిపోద్ది. కళ్ళు తెరిచేలోపు చెత్త అంతా లోపల డౌన్లోడ్ అయిపోద్ది. చెత్త అంతా అబద్ధాలు, మోసాలు, ఏమీ లేనిది. ఇప్పుడు ఇంకా అద్భుతం, మామూలు అద్భుతం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా. ఇక చూడు, ఈ మామూలుగానే అబద్ధపు లోకం, మోసపు లోకం. ఇక అబద్ధాలకి మోసాలకి అంతే లేదు. దీనికి ఏం జోడించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించారు. ఏమైపోవాలి రేపు మన యవనస్తులు, ఏమైపోవాలి మన పిల్లలు, ఏమైపోవాలి మారు మనసు పొందనోడు. మారు మనసు పొందనోడిని మారు మనసులోకి నడిపించి ఎంత కష్టమో. ముందు నువ్వు బాగుంటే ఆ తర్వాత నాకు చెప్పండి, మనం ఎక్కడ బాగున్నాం? మనం ఆదివారం భక్తి కదా, ఆదివారం బ్యాచ్ కదా. నిన్న ఆఫీస్కి ఒక సీఏ గారు వచ్చారు. తమ్ముడు, నేను వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను, నేను చూస్తున్నాను, చాలా చక్కగా చేస్తున్నావు అన్నాడు. కూర్చోబెట్టి, సార్ బాప్తీసం తీసుకున్నారా అన్నాను. అదే బాప్తీసం లేదా అన్నాడు. మరి క్రిస్టియన్ అంటే క్రిస్టియనే. ఈవెన్ క్రిస్మస్ కూడా నేను ఈ మధ్య వెళ్ళటం మానేశాను. జనవరి 1st కూడా వెళ్ళట్లేదు. ఇక రమ్మంటే అమ్మాయిని పిల్లల్ని దింపేసి వచ్చాను. నువ్వు బాగా చేస్తున్నావు. ఓరు దౌర్భాగ్యం, ఓరు మోసం, అంతా ఇంత కాదు. ఇక క్రిస్మస్కి వెళ్తే గొప్ప, అది కూడా లేదట బిజీ. ఆదివారం వెళ్తే గొప్ప, అది కూడా లేదు, అది బిజీనే. ఇక అనుదినం అండి, ఇంకేమన్నా ఉందా? సరే అనుదినం అనొద్దు, ఏమందాం, ఆదివారం అందాం, అక్కడే ఆగుదాం, ఆదివారం మీద ఆగుదాం. మిగతా 6 రోజులు మామూలుగా ఉండదు. 6 రోజులు రకరకాల మోసాలు, అబద్ధాలతోటి నింపేస్తాడు. నీకు ఆదివారం గుడి ఏమైనా ఇంపుగా అనిపిస్తుందా? ఖచ్చితంగా కాదు. వెళ్ళాలనిపిస్తుందా? అబ్బే, 2.5 గంటల సినిమా, కళ్ళు ఆర్పకుండా ఎంత బాగా చూస్తాడో, ఏముందిరా అందులో, అంతా అబద్ధం. కానీ బాగా చూపించాడు. ఎంత బాగా చూపించాడంటే కళ్ళు ఆర్పకుండా చూపించాడు, అంత బాగుంది. మరి సంగమం అబ్బే ఏం బాగోలా, ఏం బాగాలే, బోరు కొడుతుంది, వినాలనిపించట్లా, ఉండాలనిపించట్లా, కూర్చోవాలనిపించట్లా, దౌర్భాగ్యం. ఒకప్పుడు సంఘం భూలోకాన్ని తలకిందులు చేసింది, అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వాక్య సర్వసత్యం సంఘంలో ఉంది, జీవం సంఘంలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు. సంఘంలోకి ఎవరైనా వస్తే తాను పాపినని గ్రహించకుండా, కాళ్ళ మీద పడకుండా, గుండెలు బాదుకోకుండా, మారుమని స్పందకుండా ఎట్లా పోతాడు? మనసు లోపలికి వచ్చి బయటికి వెళ్ళగలడా? ఇప్పుడు పరిస్థితి అంటే అసలు రానే రాడు, వచ్చినా ఏమీ కాదు. ఇంకా ఈ మాట అంటాను, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోయిన మనుషులు మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. ఇట్లాగే మోసంలో బ్రతకటం. కాబట్టి పిల్లరా, మనం ఏం చేస్తున్నామంటే, ఒకప్పుడు సంఘం ఏ మెథడాలజీని పాటించింది, ఒకప్పుడు సంఘానికి ఏమి నేర్పించాడు, రోమా ప్రభుత్వం భయంకరంగా కక్ష కట్టి కత్తి కట్టి చంపేస్తున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు చావనైనా చచ్చారు కానీ ఎందుకు సాక్షి జీవితాన్ని, సువార్తను, ప్రభువును వదిలిపెట్టలేదు? ఆ సంఘానికి ఉన్న బలం ఏంటి? ఈ సంఘం ఎందుకు బలంగా లేదు? ఏమి దేవుడు ఏమైనా మారాడా? మారలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువే కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడే కదా. మరి ఏం మారింది? మెథడ్ మారింది. అనుదిన భక్తి నుంచి ఆదివారం భక్తి, పోయే 313 రోజులు రెస్ట్, 52 రోజులు అది ఒక గంట ఆరాధన. ఈ మాట చెప్తున్నా, సేవకుడు కూడా ఆదివారం తలవాటు పడ్డాడండి, దౌర్భాగ్యం. మాట్లాడితే మళ్ళా ఫుల్ టైం వర్కర్ అంటే ఆదివారమేనా? కొన్ని ఆదివారం ఏమన్నా కనీసం 8 గంటలు పనిచేస్తాడంటే అదీ లేదు. సోమవారం సంఘాన్ని పెట్టాలన్న స్పృహ సేవకుడికి రావట్లా. సోమవారం ఏమో అపరిశుద్ధం, ఆదివారం ఏమో పరిశుద్ధం. అవునా? ఎంత మోసమో కదా. సంఘం అనగానే ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు. ఎందుకు? స్థలం కొనాలిగా, బిల్డింగ్ కట్టాలిగా. ఎవడు చెప్పాడు స్థలం కొనాలి బిల్డింగ్ కట్టాలని? 20 లక్షలు 30 లక్షలు పెట్టి మందిరం కట్టడం అంటే చిన్నపాట. జీవితం అయిపోద్ది. ఆయన ఏమో ఎక్కడ చెప్పాడు సంఘం కట్టమని? ఎక్కడైనా 2 ముగ్గురు కూడుకుంటే చాలు. వెంటనే సంఘం అనగానే నాకు బిల్డింగ్ ఉండాలి. చాలా మంది విశ్వాసులు సంఘం అనగానే, ఎక్కడుంది మీ సంఘం అడ్రస్? ఎక్కడుంది మీ సంఘం అడ్రస్? ఎక్కడ చెప్పేది? నువ్వు ఎక్కడుంటావు చెప్పు, అక్కడికే సంఘాన్ని తీసుకొస్తావు. అది బైబిల్ తీసుకొచ్చిన ఈజీ మెథడ్. నువ్వు ఎక్కడుంటావు చెప్పు, అక్కడికే సంఘం వస్తుంది. అక్కడ 4 కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకుంటే అదే సంఘం అవుతుంది. మీరు ఆలోచించండి, మీ బైబిల్లో మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16:4 రోమీయులకు రాసిన పత్రిక 16:4 వాక్యం అంటుంది, 16:4 3 కూడా, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణాలు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరి వీరు కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో ఉన్న సంఘాలన్నీ, క్రీస్తు సంఘాలన్నీ కింద 16 వందనాలు చెప్తున్నాయి. వారి ఇంట ఉన్న సంఘం, అకుల ప్రిస్కిల్లాలు ఇంట్లో సంఘం పెట్టారండి, ఇంట్లో సంఘం పెట్టారు. ఈ 5 సంవత్సరాల ఎసబ్జే జర్నీలో ఏం చూడగలుగుతున్నామంటే, ఈ ఒక్క మాట నేను బలంగా చెప్పగా, ఏం చూడగలుగుతున్నామంటే, కట్టబడ్డ ఒక్క సంఘం కూడా ఆగిపోలేదు. కట్టబడ్డ ప్రతి సంఘం ఎదుగుతుంది, అనుదిన ఆరాధనలోకి నడిపించబడుతున్నారు, అనుదిన ఆరాధన ద్వారా అనుదిన అభివృద్ధిని చూడగలుగుతున్నారు. 2024 కి ఇలా అనుకున్నాం, 52 వారాలు గుడికి వెళ్తే గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారు. 52 వారాలు గుడికి వెళ్తే గొప్ప అనుకుంటున్న వాళ్ళకి ఏం చెబుదామంటే, మేము 52 రోజు 52 సంఘాలను కట్టగలిగాం సంవత్సరంలో, నువ్వు 52 వారాలు గుడికి వెళ్ళి ఓవర్కనే కూర్చొని వచ్చేసావు అంతే. తేడా ఏంటంటే, మేము 365 రోజులు దేవునితో గడుపుతున్నావు, నువ్వు 52 రోజులే గడుపుతున్నావు. ట్రై చేయి, 360 రోజులు ట్రై చేయి, నువ్వు బాగుంటావు అని చెప్పాలనుకున్నా సంఘాలకి, దేవుని ప్రేమించే సేవకులు, నేను బలంగా దేవుని సేవ చేయాలనుకునే సేవకులు, రాకడ కొరకు అనేక మందిని సంపాదించాలనుకునే సేవకులు తప్పకుండా దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ చెప్పాలనుకున్నా దేవుడు మహాకృప, 52 కాదు 62 సంఘాలు కట్టేశాం. ఎట్లా కట్టారు బాబు అంటే, రూపాయి ఖర్చు లేదు, మనకేం డబ్బులు కావాలి, ఏంది రూపాయి ఖర్చు లేకుండా సంఘాన్ని కట్టుకోవచ్చు. పైగా వాళ్ళేమంటారు, మాకు పాటలు పాడే అవకాశం సంఘాల్లో ఎవరు, వాక్యం చెప్పే అవకాశం సంఘాల్లో ఎవరు, అసలుకి మమ్మల్ని దేనికి వాడుకోరు, బొమ్మల్లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఎస్ఎఫ్జీలో పాటలు ఇస్తున్నారు, ప్రార్థనలు ఇస్తున్నారు, ఏమీ తెలియదు మాకు, అన్ని నేర్చుకుంటున్నాం, మేము ఆరాధన నడిపించగలుగుతున్నాం, మాలో గ్రోత్ ఉంది, మేము ఎదుగుతున్నాము, సాక్ష్యాలు వింటున్నాం. ఒకరిని చూసి ఒకరు కట్టేసుకుంటున్నారు సంఘాలు, 62 అయిపోయాయి. ఎట్లాగ 62 అయిపోయాయి నాకు ఆశ్చర్యం. కానీ బైబిల్లో ఒక మాట ఉందండి, ఆ మాట మనల్ని ఎంకరేజ్ చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎట్లాగైపోయిందంటే నువ్వు కూడా చేయొచ్చు. అందుకే నేనేమంటున్నానంటే, ఇదేదో ఎస్ఎఫ్జే మెథడ్ కాదు, ఇది మహేసిఐ మెథడ్ కాదు, ఇది బైబిల్ మెథడ్. దాన్ని మనం పట్టుకుంటే చాలు, ఎంత చక్కటి సేవ చేయొచ్చు, ఎంత చక్కటి సేవ చేయ. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఎంత బాగుందన్నమాట, 2వ అధ్యాయము 47వ వచనం, 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, మరి ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు రోజు తీసుకొస్తున్నాడు, ప్రభువు రోజు బలపరుస్తున్నాడు, అనుదినము వారితో ప్రభువు చేరుస్తున్నాడు. ఈ మాట అర్థం అవ్వాలి. అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అవి స్థిరపడుతున్నాయి విస్తరిస్తున్నాయి. మనం ఏం చెప్పగలం, మన సంఘాల దగ్గరకు వచ్చేసరికి విస్తరణ లేదు, జీవితకాలం అంతా ఒక్క బిల్డింగే, ఆ ఒక్క మందిరమే. ఇంకా అక్కడికే రావాలి, ఎరుసలేం యాత్రలు చేసినట్టుగా అక్కడికే యాత్రలు చేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అందరు అక్కడికే రావాలి. విస్తరణ ఏమన్నా ఉంటుందా, స్థిరపడ్డం ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఏం చేద్దాం, తగలబడిపోతా ఉంటే, నాశనం అయిపోతా ఉంటే, ఆ సంఘం తన మహిమను కోల్పోతా ఉంటే అట్లాగ మౌనంగా చూద్దామా? ఒక ఆయన ఇలాగన్నాడు, మార్టిన్ లూథర్ అని కింగ్ తీసుకొచ్చిన ఆ రిఫార్మేషన్, సంఘ సంస్కరణ, మార్టిన్ లూథర్ కింగ్ తీసుకొచ్చిన సంఘ సంస్కరణ ఎట్లాంటిదంటే, ఆయన రోమన్ కాథలిక్ చర్చ్ యొక్క అఘాయిత్యాలు, అరాచకాలు, తప్పుడు విధానాలు, బైబిల్ని వాళ్ళు అందరికి అందుబాటులోకి తీసుకురాకుండా తాళమేసి వాళ్ళు కంట్రోల్ చేసేసిన ఆ పరిస్థితుల్లో నుంచి బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు. బైబిల్ సత్యాలను బయటకు తీసుకురావడానికి దేవుడు ఆ దాసుని వాడుకున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, మరొక మార్టిన్ లూథర్ కింగ్ పుట్టాలి, వి నీడ్ అనదర్ రిఫార్మేషన్. ఏంటి బాబు ఇంకొక రిఫార్మేషన్ అంటే, బైబిల్ బయటకు వచ్చింది కానీ బైబిల్ విధానాల్లోకి రావట్లా, స్టిల్ కాన్స్టెంట్, అపిచ్చోడు చేసిన పని, అపిచ్చోడు చేసిన పని. ఆ కాన్స్టెంటిన్ కట్టించిన మందిరాలు, ఆ కాన్స్టెంటిన్ పెట్టిన ఈ ఆదివారం ఆరాధన విధానం, ఆ కాన్స్టెంటిన్ పెట్టుకొచ్చిన ఈ ప్రీస్ట్లీహుడ్ విధానం, అందులో ఉండిపోయారు. అందులోంచి బయటకు రావాలి. అందులోంచి బయటకు వస్తే తప్ప ఈ జబ్బుకు మందు దొరకదు, పరిష్కారం. నాకు బలం అనిపించింది అన్నమాట. అవును అవును, మీరు ఎస్ఎఫ్జే టీచింగే కాదండి, కాస్త మీరు ఆ సంఘాల పట్ల భారం ఉంటే స్టడీ చేయడానికి చదవండి. చాలా మంది ఎక్లీషియా మీద చాలా పుస్తకాలు రాశారు. ఎక్లీషియా అంటే సంఘం పిలువబడ్డవారు. అసలుకి సంఘం అంటే ఏంటి, దాని విధానాలు ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, లోకంలో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఎందుకో తెలియదు 2024 లో లాస్ట్ ఇయర్ జనవరిలోనే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మిషన్ ట్రిప్ వెళ్ళాం. మధ్యప్రదేశ్ స్టడీ మిషన్ ట్రిప్ ఎందుకోసం వెళ్ళామంటే ఒక ఆయన బుక్ రాశాడు విక్టర్ చౌదరి అని చెప్పి, ఆయన పంజాబ్ లుధియానా మెడికల్ కాలేజ్కి డైరెక్టర్. ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఎందుకు నాకు దొరికింది, ఎట్లా వచ్చిందో తెలియదు కానీ, ఎలా వచ్చిందో కాదు, నన్ను తెలిసిన ఒక ఆయన నాకు అది షేర్ చేశాడు, బాబు ఈ బుక్ చదువు అన్నాడు, నీకు చాలా ఉపయోగపడుతుంది, నాకెందుకు ఈ బుక్ చదివితే నీకు చెప్పాలనిపించింది, నువ్వు చదివని చెప్పి నాకు పంపించాడు. ఆ బుక్ తెరిచి ఓపెన్ చేసి చూడగానే అబ్బే ఎంత రాడికల్ గా మాట్లాడుతున్నాడు, బైబిల్ ఇది లేదు, బైబిల్ ఇది లేదు, సంఘం ఇది కాదు, ఆరాధన ఇది కాదు, అవన్నీ ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇదేదో ఈ మనిషి అయితే బాగున్నాడు, ఒకసారి మాట్లాడదాను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే యు కమ్ టు మధ్యప్రదేశ్ అన్నాడు ఆయన, నువ్వు రా బాబు మాట్లాడుకుందాం అన్నాడు. మీరేమని వస్తారంటే, నా వయసు 93 సంవత్సరాలు, 93 సంవత్సరాలు నేను వచ్చి తిరిగిన పని అంతా అయిపోయింది, ఇక నువ్వు వస్తే రా అన్నాడు. లేదు, ఈయన చచ్చిపోయేలాగా ఉన్నాడు, చచ్చిపోయేలోపు కలవాలని చెప్పి పని పెట్టుకుని పోయాడు మధ్యప్రదేశ్ కలుద్దామని. అప్పుడు అర్థమైంది హౌ చర్చెస్ మూమెంట్ ఒక రన్ అవుతా ఉంది. హౌ చర్చెస్, ఇవి ఎక్కడ ఎక్కడ ఏంటి, బైబుల్లో ఉన్నాయి, ఇంటింత కూడుకున్నారు. అవునవును, రోజు కూడుకున్నారు, అనుదినం కూడుకున్నారు. ఏదైతే మనం కొంచెం తజ్జన భజనాలు ఆడుతూ, అమ్మో ఇది ఏమనుకుంటారో, మనల్ని ఏమైనా కల్ట్ అంటారేమో, ఇది తప్పుడు బోధ అంటారేమో, మన మీద ముద్రేస్తారేమో, కాబట్టి కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం, అది మంచిదే ఇది మంచిదే, ఏదైనా చేయండి మీ ఇష్టం అందామని చెప్పి ఆ మధ్యలో గోడ మీద పిల్లిలాగా నిలబడి ఆలోచిస్తా ఉంటే క్లారిటీ వచ్చింది. అబ్బే లేదు 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 లేదు, బైబిల్ చెప్పింది కరెక్ట్, దాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది పాటిస్తే బాగుపడతాం, బైబిల్ పాటించకపోతే ఈ సోషల్ మీడియా తుమారంలో కొట్టుకుపోతాము, లోకం యొక్క మోసాల్లో కొట్టుకుపోతామని భయం వేసి ఇక ఏమనుకుంటా అనుకోండి చెప్పడం స్టార్ట్ చేశాం. అది లాస్ట్ ఇయర్ అయితే, ఈ ఇయర్కి వచ్చేసరికి సరే ఈ ఇయర్ ఏం చేద్దాం, సరే మళ్ళా ప్రార్థన చేద్దాం, లాస్ట్ ఇయర్ దేవుడే, ఈ ఇయర్ దేవుడు కదా, దేవుడే మారిపోడు కదా, ఆయన అట్లాగే ఉన్నాడు కదా. లాస్ట్ ఇయర్ 52 సంఘాలను ఇవి ప్రభు అన్నాం, ఈ సంవత్సరం కూడా 52 సంఘాలు ఇమ్మని అడుగుదాం అని కొన్ని ఈ సంవత్సరం ప్రణాళికలతో జస్ట్ ప్రేయర్ పోస్టర్ పెట్టానండి నిన్న. ఆ ప్రేయర్ పోస్టర్ చూడగానే డిఆర్డీఏ వాళ్ళు వాళ్ళకి బాధ వచ్చింది, ఏమి సార్ టీచర్ సహవాసాలు ప్రతి జిల్లాలో కావాలని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టావు, ఏమి మా డిఆర్డీఏ కోసం మీకేం భారం లేదా, మా కోసం కూడా కొంచెం ప్రార్థన చేయండి సార్ అని చెప్పి వాళ్ళు పెట్టారు. ఓహో బాగుంది. టీఎస్ఎస్పీ నుంచి ఆయన మెసేజ్ పెట్టాడు, సార్ మా టీఎస్ఎస్పీ బెటాలను జ్ఞాపకం చేసుకోండి సార్, మాకు భారం ఉంది సార్, మా బెటాలను కూడా కట్టుబడాలి సార్, అన్ని బెటాలను ప్రార్థనలు స్టార్ట్ అవ్వాలి సార్. వాక్యం పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, సంఘం తన మహిమను పొందుకుంటుంది, జీవము గల సంఘం ఆ దేవుని కొరకు ఏదైనా సేవలు చేయాలని చెప్పి తాపత్రయపడుతుంది. ఎందుకు ట్రెడిషనల్ చర్చెస్ లో దాన్ని చూడలేకపోతున్నామంటే, ఆది సంఘం యొక్క మాదిరి దాటి చాలా దూరం వెళ్ళిపోయాం, ఆది సంఘం మాదిరి దాటి చాలా దూరం వెళ్ళిపోయాం. అది సంఘాన్ని అట్లాగా నామకార్థ స్థితిలో తీసుకొచ్చేస్తుంది. కాబట్టి మనం ధ్యానం చేస్తాం, నేను మళ్ళొకసారి రివ్యూ చేసి ముందుకెళ్దామనుకుని రివ్యూ దగ్గర ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి అక్కడే ఆగిపోయాను. మళ్ళా ఒకటే, వాళ్ళది అనుదిన భక్తి, నేడు ఆదివారం భక్తి. వాళ్ళు సంవత్సరానికి 365 రోజులు నేడు సంవత్సరానికి 52 రోజులే 52 రోజులే లెంట్ డేస్ పాటించొచ్చా పాటించకూడదా బైబిల్లో ఉన్నాయి లేవా నాకు అనవసరం. నేనేమంటానంటే కనీసం లెంట్ డేస్ పేరటైనా సరే ఇంకొక 40 రోజులు యాడ్ అయ్యాయి కదా స్తోత్రం, ఇంకొక 40 రోజులు మానకుండా వెళ్తున్నారు కదా, లెట్ దెమ్ డు. అప్పుడు 52 రోజులు 40 రోజులు కలిపి ఒక 100 రోజులు ప్రార్థన కన్నా వస్తారు. మరి ఇంకా వెనక తిరిగి చూస్తే 265 రోజులు మిగిలిపోయే. సాతానికి ఒక్కరోజు చాలు 265 రోజులు పాటు ఖాళీగా కూర్చోబెడదామా? ఇదెంత పెద్ద ప్రమాదం, ఇదెంత పెద్ద ప్రమాదం. తర్వాత వాళ్ళ ఆరాధన విధానం, వాళ్ళ ఆరాధన విధానం ఎట్లా ఉంది? 2:42 అపొస్తల కార్యాల గ్రంథం 2:42 వీరు అపొస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వాళ్ళ ఆరాధన విధానంలో ప్రార్థన ఉంది. ఇంకా ఈ మాట అంటాను, ప్రార్థన అంటే ఏం ప్రార్థన, ఏం ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభు ఏం ప్రార్థన నేర్పించాడు? మత్తయి సువార్త 6:00 లూకా సువార్త 11:00 ఏం ప్రార్థన నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చెప్తం పరలోకము నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక, నా కాదు నీ, మనుషుల అవసరతలు కాదు దైవిక అవసరతలు, దేవుని రాజ్యం వచ్చుగాక అంటే అర్థమైంది. దేవుని రాజ్యంలో ప్రజలందరూ రావాలి, దేవుని పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభు బోధదే కదా, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, రాజ్యంలో ప్రవేశించండి. ఇప్పుడు ఆది సంఘం ఏం ప్రార్థన చేశారు? నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు జబ్బు వచ్చింది, నా పిల్లకు పెళ్లి కాలేదు, పెళ్లి అయిన పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టిన వాడు త్వరగా మాట్లాడడం లేదు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మంచి మార్కులు రావాలి, స్టేట్ ర్యాంక్ రావాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఏంది అదే ప్రార్థనలో? ఎక్కడున్నాయి ప్రార్థనలు బైబిల్లో? అలాంటి ప్రార్థనలు ఉన్నాయా? మీరు అడిగినను మీ భోగాల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి ఇవ్వనుకోండి అన్నాడు, నాకు అసహ్యంపండి అన్నాడు ఆయన. యాకోబు పత్రిక 4:3 ప్రార్థన, సంఘం ఎట్లాంటి ప్రార్థన చేయాలి? మొదటి తిమోతి పత్రిక 2:2 మీరు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. ఇది దేవునికి ఇష్టం, ఇది ఆజ్ఞ, మీరు చేయాలి. అందుకే ఏం ప్రార్థన నేర్పించాం? ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన, ఒక పాంప్లెట్ వస్తుంది మీకు రోజు. తెలంగాణ కొరకు ప్రార్థన, కలెక్టరేట్ల కొరకు ప్రార్థన, నాయకులు జిల్లా స్థాయి అధికారుల కొరకు ప్రార్థన, నియోజకవర్గాలు, మండలాలు, అందులో ఉన్న గ్రామాలు కూడా యాడ్ చేశాం ఈ సంవత్సరం. అందులో ఉన్న గ్రామాల కొరకు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, మిషనరీ కొరకు ప్రార్థన. ఇదేం ప్రార్థన? ఇదే బైబిల్ చెప్పిన ప్రార్థన. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. మత్తయి సువార్త 6:33 మొదట థై కింగ్డమ్, మొదట దేవుని రాజ్యం, మొదట దేవుని నీతి వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు మాత్రం ముందు దేవుని రాజ్యం కొరకు ప్రాకులాడు. అది కదా మనకు నేర్పించబడ్డ వాక్య సత్యం. వాళ్ళ ఆరాధన విధానంలో అనుదిన ప్రార్థన ఉంది, అనుదిన బోధ ఉంది, అనుదిన బోధ ఉంది. ట్రై చేయండి. మీరు ఆల్రెడీ వస్తున్నారు, సంఘాల్లో ఉన్నారు, ఎస్ఎఫ్జే ఏదో ఒక సహవాసంలో ఉన్నారని భావిస్తున్నాను. ఎస్ఎఫ్జేలో ఏదో ఒక సహవాసం లేకపోయినా పర్ల, మీకేమైనా ఆశ ఉంటే పర్ల, మీ ఇంట్లోనే ఒక సంఘాన్ని స్టార్ట్ చేయండి. కానీ రిక్వెస్ట్ ఏంటంటే రోజు పెట్టండి. మీరు బలపడతారు, మీ దగ్గరకు వచ్చేవారు బలపడతారు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే రోజు మా ఇంట్లో ప్రార్థన కుదరదండి అన్న పరిస్థితులు వస్తాయి. పైగా
ఒక ఇంట్లో ప్రార్థన పెడితే, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం అంటే ఒక ఇంట్లో ప్రార్థన పెడితే చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళు వస్తారు, కానీ మనకి దూర బంధువులు ఎట్లా వస్తారు? అక్కడ సంఘాన్ని పెట్టచ్చు, మనం అక్కడికి వెళ్ళాలంటే కష్టం. అయితే నేనేమంటానంటే టెక్నాలజీ దాన్ని అందుబాటులో తీసుకొచ్చేసింది. నీకు భారం ఉంటే, నీకు బంధువులు ఉంటే, వాళ్ళ రక్షణ కొరకు భారం ఉంటే, నువ్వే చిన్న సెల్ ఫోన్ లో సంఘాన్ని ప్రారంభించి అక్క అమ్మ చెల్లి తమ్ముడారా రోజు ప్రార్థన చేద్దాం, రోజు ఆరాధించుకుందాం. నువ్వు పాటలు పాడతావుగా పాడు, నువ్వు వాక్యం చదువుతావుగా చదువు, నువ్వు వాక్యం బోధిస్తావు కదా బోధించు, రండి రోజు ఆరాధించుకుందాం. నిజంగా మీ కుటుంబాలు రోజు బంధువులతో కలిసి మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో, మీ బంధువులందరూ కలిసి రోజు ఆరాధిస్తా ఉంటే అద్భుతంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, భర్త ఎలాగో ఉన్నాడు, పిల్లలు ఎలాగో ఉన్నా బోరుమని ఏడుస్తావంటే ఏంది ఉపయోగం? ఏడిస్తే రా కలిసి ప్రార్థన చేసుకుందాం, ఇద్దరం కలిసి సెల్ ఫోన్ లో ఏడుద్దాం, ఆయన పాదాల దగ్గర ఏడుద్దాం, ఉపయోగం ఉంటుంది. ఈ పిచ్చాపాటి పనికిమాల చేటభారతాలు మాట్లాడుకోవడం కన్నా రండి కలిసి పాటలు పాడుకుందాం, కలిసి ప్రార్థన చేసుకుందాం, ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో, ట్రై చేయండి. మీ బంధువుని ప్రేమించండి, మీ బంధువుని ప్రేమించండి. మీకు మట్టుకు మీరే మీ కడుపు నింపుకోకుండా, ఎస్ఎఫ్జేకు ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఉద్యోగస్తులు పరిచయం కాబట్టి ఉద్యోగస్తులు మాత్రమే వస్తారు. మీ బంధువుల కోసం డిఎఫ్జేని ప్రారంభించాం, మీ ఇష్టం, ఎవరినైనా పిలుచుకోవచ్చు. ఎక్కడెక్కడ పుట్టాము, ఎక్కడెక్కడ ఎక్కడ పెరిగాము, ఎక్కడ చదువుకున్నాం, ఎక్కడ ఉద్యోగాలు చేసినాం, ఎవరెవరు బంధువులు ఉన్నారు, ఆల్రెడీ సెల్ ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ఉంటది కదా, రెడీగా కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్రార్థన చేసుకోం, స్టార్ట్ చేసి అక్కారా ప్రార్థన చేద్దాం, కలిసి పాటలు పాడుకుందాం, కలిసి ఆరాధిద్దాం. ఎంత సులువు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి. ఒకప్పుడైతే ఆ పరిశుద్ధ స్థానంలోకి, అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళాలంటే ఇక గగనం లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థానానికి వెళ్తాడు, అది సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, మిగతా వాళ్ళందరికీ నో ఎంట్రీ. కానీ ఈ రోజు ఏమైపోయింది, అతి పరిశుద్ధ స్థలం దిగి మన మధ్యకు వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు, మన మధ్యకు వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు, మన మధ్యకు వచ్చేసాడు. అరే దేవుడికి, పరిశుద్ధాత్మ దేవుడికి, యేసుక్రీస్తు ప్రభుకి తండ్రికి లేని ఆ అభ్యంతరాలు నీకెందుకు? ఆయన ఎంత అందుబాటులోకి వచ్చేసాడు. ఎక్కడైనా, ఎక్కడైనా అంటే ఎక్కడైనా, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడుకుంటే అక్కడికి నేను వస్తా, నువ్వు రావాల్సిన పనులు, నీ కష్టం కదా, నువ్వు బిజీ కదా, నీకు డ్యూటీ కదా, నేనే వస్తాను, మీరు మాత్రం కలుసుకోండి అంటున్నాడు ఆయన. అర్థమైతే, అర్థమైతే మేలు పొందుతాం, అర్థమైతే, అర్థమైతే గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. కాబట్టి వాళ్ళ ఆరాధన విధానం బాగుంది, రోజు ప్రార్థన, రోజు వాక్యం, రోజు సహవాసం. వాళ్ళ బోధన, వాళ్ళ బోధన ఎలా ఉందో అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. అపోస్తుల బోధన రాయబడింది కదా 42లో, అపోస్తుల బోధ ఏంది? అపోస్తుల బోధకు మన బోధకు తేడా, చాలా తేడా. అపోస్తుల బోధ వేరు, మన బోధ వేరు. అపోస్తుల బోధ వేరు, మన బోధ వేరు. అపోస్తుల బోధలు ఏముంది? అపోస్తుల బోధలు ఏముందంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంది. మన బోధలు ఏముంది? లైఫ్ బిఫోర్ డెత్ ఉంది. ఎంటైర్ ప్రీచింగ్ అంతా దేనికోసమంటే ఈ జీవిత కాలంలో దేవుడు దీవిస్తాడు. నో, బైబిల్ అలా చెప్పలేదు. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ధన్యులము అనలేదు, దౌర్భాగ్యులము. మొదటి కొరింది 15:19 దౌర్భాగ్యులము ఈ జీవిత కాలం మట్టుకే. కొలసిల రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైన ఉన్న వాటినే వెతకండి, పైకి చూడండి, కళ్ళు పైకి ఎత్తి చూడండి. అక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ పరలోకం ఉంది, అక్కడ నిత్యజీవం ఉంది, అక్కడ అక్షయత ఉంది, అక్కడ మహిమ ఉంది. పైకి చూడండి, భూ సంబంధమైన వాటి మీద కాదు, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకోండి. అవునండి, వాళ్ళ బోధదే. ఆ బోధ ఏం చేసిందంటే అప్పుడు దాకా నేల చూపులు చూసి, అప్పుడు దాకా భూమి మీద అది ఇవి దాచిపెట్టుకుంటూ రకరకాలుగా నాకు కావాలి, నాకు కావాలని చెప్పి ఎంతో వస్తు సంబంధంగా లోకానుసారంగా ఉన్న వాళ్ళు ఏమొచ్చిందంటే మనం మనకెందుకు ఈ స్వార్థం, మనకెందుకు ఈ ఆస్తులు ఎక్కువైపోయి, ఎందుకు అమ్మేద్దాం అమ్మేద్దాం పంచేద్దాం అమ్మేద్దాం పంచేద్దాం. అవును, ఎంత విప్లవాత్మకమైన మార్పులు వాళ్ళ వచ్చాయో. వాళ్ళ బోధ అది అపొస్తలుల కార్యాల గ్రంథం 2:24 పేతురు బోధిస్తున్నాడు. మరణము 23 దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడ్డ ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదను తొలగించి ఆయన లేపాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నంత సేపు ఉండడానికి ఇల్లు లేదు, ఆయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. పైగా జీవించిన కాలం కూడా తక్కువ. యేసుక్రీస్తు ప్రభుని ఈ జీవిత కాలం కోసం చూస్తే ఏం దొరుకుతుంది? అమ్మో, ఆయనకే లేదు, మనకేమి ఇస్తాడు? నిజం, ఏమీ లేదు. ఏసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, అక్కడ నేను వచ్చేస్తాను, ఐ విల్ ఫాలో యూ అంటే ఎక్కడికి వస్తావు? వచ్చేస్తావా? నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్ళున్నాయి. అబ్బే, యేసుక్రీస్తు ప్రభుకి ఓన్ ప్లేస్ లేదు, తలవాచుకునే స్థలం లేదు, వస్తావా? మరి ఏమీ లేకపోతే దేనికోసం రమ్మంటావా అంటే, ఓ స్వామి ఇక్కడేమీ లేవు కానీ నా దగ్గర ఏమున్నాయి చెప్పనా? నిత్య జీవం. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షణ. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిన దాని వేదికి రక్షించడానికి. ఏమంటాడు ఆయన? యోహాను సువార్త 14:2 నేను మీకు స్థలములు సిద్ధపరచ వెళ్తున్నాను. పరలోకంలో ఇక్కడే ఎంతకాలం? గొప్ప ఆశతో 1,00,000,000 ఖర్చు పెట్టి పెద్ద ఇల్లు కట్టుకుంటే అది తలతలాడుతూ ఉంటుంది, నువ్వు వెలగలబోతూ ఉంటావు. సంవత్సరం దాని రేటు పెరుగుతూ ఉంటుంది, సంవత్సరం నీవన్నీ తగ్గిపోతూ ఉంటుంది. ఏంటి ఉపయోగం? 100 సంవత్సరాలు డోకా లేదు మరి నీకు, రేపు ఉంటావు లేదు నమ్ముకోలేదు. ఆయన అన్నాడు, బాబు నేను పర్మనెంట్గా సదాకాలం దేవుడితో అక్షయతలో మహిమలో ఉండడానికి నీకు ఇల్లు గడుపుతున్నాను. అది కదా ఆయన బోధించాడు. ఇక్కడ ఏమీ వద్దు, సంపాదించుకోవద్దు. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఏసై బోధ 20 పరలోకముందు మీ కొరకు ధనం కూర్చుకొనిడి, ఏసై బోధ. అపొస్తలు బోధ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, మనం కూడా చనిపోతాము, ఆయన తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేస్తాము. ఇది బైబిల్ సత్యం, ఇది సువార్త. అది కదా వాళ్ళు చెప్పిన బోధ. 3:15 అపొస్తలు కార్యాల గ్రంథం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి. ఒక ఆయన ఇలాగా అన్నాడు, 3 మేకలు పీక్కోలేనాడు నీకేమి ఇస్తాడు? అవును, నిజమే. ఒంటి మీద బట్టలు లేకుండా ఏలాడుతున్న ఆ శవం నీకెట్లా దేవుడయ్యాడు? అవును, అది నిజమే. ఆయన ఒంటి మీదే బట్టలు లేవు, నీకేమి ఇస్తాడు బట్టలు? ఖచ్చితంగా ఇవ్వడు. కానీ ఆయన ఇచ్చేది మాత్రం తిండి బట్ట కాదు, నిత్య జీవం, అక్షయత, దేవునితో బంధం, దేవుడికి మనకి మధ్యవర్తి. నిజమే, లోకస్తులు అన్యులు వాళ్ళందరికీ ఈ లోకమే శాశ్వతం. కానీ మనకి ఈ లోకం కాదు, మన పరదేశులు, యాత్రికులు. మనం పరదేశులు, యాత్రికులు. అపొస్తలు బోధ అదే అండి. 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడు యాకోబును పట్టుకొని, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న శిష్యులారా, అపొస్తులారా, సరిగ్గా కళ్ళెత్తి చూడండి, మీ కంటి ముందు మీ తోటిని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు వీడికి ఏం గతి పడుతుందో మీకు అర్థమైతే, మీరు డైరెక్షన్ మార్చుకోకపోతే, నిర్ణయాలు మార్చుకోకపోతే మీకు కూడా ఇదే గతి పడుతుంది, సరిగ్గా చూడండి అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందు తెగ నరికారు యాకోబుని. చిరచ్ఛేదనం, తల తెగి కింద పడితే మొండెం కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఉంటే గుండెలు జారిపోతాయి కదా. నేను అనుకుంటాను ఒక్కడు బెదిరిపోనా, అక్కడ బెదిరిపోలా. ఏమనుకున్నారంటే, రే యాకోబు నువ్వు ధన్యుడు, త్వరగా చచ్చి త్వరగా నిత్యత్వంలో వెళ్ళావు కదా, మేము కూడా త్వరగా వచ్చేస్తాం, నువ్వు వెయిట్ చేస్తుండే మేము వచ్చేస్తాం. ఎగబడి ఒకటి తర్వాత ఒకరు ఒకటి తర్వాత ఒకరు తెచ్చారు తప్ప ప్రాణ భయంతో పారిపోలా. ఏమి ఎందుకు పారిపోలా, చస్తే కదా మోక్షం, అది ప్రభు కోసం చస్తే కదా. లోకానికి అర్థం కాదు, వాళ్ళకి అర్థమైంది అది, వాళ్ళ బోధ అది, వాళ్ళ జీవన విధానం అది. మరి మనకు మనకు గ్యాస్ నొప్పి వస్తే భయం, పంట నొప్పి వస్తే భయం, ఏ నొప్పి వచ్చినా భయం, వణుకుపోతాం, చచ్చిపోతామేమో అని ఎందుకు తెలియదు. సిద్ధపాటు లేదు, వెళ్ళాలని లేదు, వెళ్ళాలనుకోవట్లేదు. ఆరోగ్యం పాడైపోయినా, పల్లుడిపోతున్నా, బీపీ షుగర్ వచ్చి ఒళ్ళంతా బరువైపోయినా, భారమైపోయినా, రోగాల పుట్టయిపోయినా, అబ్బే వెళ్ళే ఉద్దేశమే లేదు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేసేవాడిని తిట్టాలి. ఏం ప్రార్థన చేస్తావు, దేవుడికి దూరంగా భూలోకంలో ఎల్లకాలం ఎట్లాగే మందులు మింగుతూ ఎలాగే చావు, అంతేనా ప్రార్థన? ఇదే ప్రార్థన? అబ్బే కాదు కాదు, ప్రభు దగ్గర నడిపించాలి, నిత్యత్వంలోకి నడిపించాలి, విమోచనలోకి నడిపించాలి, మోక్షంలోకి నడిపించాలి. అది కదా అపోస్తులందరి ప్రయాస, ప్యాటర్న్ కూడా అదే కదా, వాళ్ళ బోధ అదే కదా, వాళ్ళ బోధ అదే కదా. నాలుగవ అధ్యాయం, నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యాలు గ్రంథం 4:33 ఇరియుగాక, ఇరియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధారణను గురించి సాక్ష్యమిచ్చిరి. ద రిజరెక్టెడ్ లైఫ్, ద లైఫ్ ఆఫ్టర్ డెత్, అది కదా వాళ్ళ బోధలో ఉన్న ప్రధాన అంశం. అమ్మా యేసుక్రీస్తు ప్రభుని చూసావా? చూసావు. యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? నేను చేస్తా, నేను చేస్తా, నేను చేస్తానని చెప్పాడు ఆయన. ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేముకి వెళ్తున్నాడు, వాళ్ళు పట్టుకుంటారు, హింసిస్తారు, చంపేస్తారు. ఎందుకు చావు కోసం చెప్పాడంటే, అందరికి చావు భయం, అందరికి చావు కొరకరాని కొయ్య యేసుక్రీస్తు ప్రభు దానికి మందు వేసాడు. ఏంటా మందు అంటే, నేను చేస్తాను గాని మూడో దినాన్ని తిరిగి లేస్తాను. మీరు చేస్తారు, మీరు తిరిగి లేవాలంటే ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. చావు అంటే చేదైన మాట, కానీ క్రైస్తవుడికి చావు గొప్ప వరం, పరిష్కారం, విడుదల, విమోచన, అది వాళ్ళు బోధించారు. ఇక వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో వాక్యం, ఎంత బాగా వంట పట్టిందో వాళ్ళకి, ఎంత బాగా వంట పట్టిందో వాళ్ళకి. 4:33 ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైన ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తులు పాదాల వద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టరు గనక వారిలో ఎవరికి కుదువు లేదు. అందరు అమ్మడం స్టార్ట్ చేశారు. 36 బర్నాబా కోసం మాట్లాడుతున్న మహానుభావుడు ఎంత అమ్మాడో తెలియదు కాని పేరు రాయించాలనుకున్నాడు దేవుడు. అతడు భూమి అమ్మాడు, ఇతడు భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టుచూ వచ్చాను. అమ్మేశారు, అమ్మేశారు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నామండి, కొత్త కారు కొనుక్కున్నామండి, ఇదే తేడా అనిపించట్లేదు? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామండి, సొంత ఇల్లు కట్టుకున్నామండి, ఇది తేడా అనిపించట్లేదు? ఇంతకీ ఏ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం? బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువేనా, లేకపోతే బైబిల్ ఇంకొక యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు? అనేకులు నా పేరట వస్తారు, భ్రమపరచు ఆత్మ, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, మేబీ వాడేమో, వాడేమో పరలోకానికి వెళ్ళటం వెళ్ళకుండా ఆపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో రేటు ఉంటుందట, ఒక్కొక్కడికి ఒక్కో రేటు ఉంటుందట. ఆ రేటు ఇచ్చేస్తే అమ్ముడైపోతారు, ఆ రేటు ఇస్తే అమ్ముడైపోతారు. నీకేం కావాలి, ఎంత కావాలి, ఎంత వస్తే భూలోకాన్ని బాగా ప్రేమిస్తావు చెప్పు, ఇస్తాను. భూలోకము దాని రాజ్యాల మహిమ నాది, ఎవడు మొక్కుతాడో వాడికి ఇచ్చేస్తాను. నీకు కావాలా? యేసు క్రీస్తు ప్రభువైన ఇచ్చింది అవన్నీ. వాళ్ళకి ఇవ్వను, నీకెందుకు ఇచ్చాడు? ఇవ్వనని చెప్పిన నీకెట్లా ఇచ్చాడు? ఏమో నాకు తెలియదు, నాకు తెలియదు. ఈరోజు ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది, క్యాలెండర్ ప్రింటింగ్. మా పరిస్థితి ఎలాంటిదంటే మీకు తెలుసు కదా, మా పరిస్థితి ఎలాంటిదంటే బడాయి ఎక్కువ, మామూలు బడాయి కాదు. మేము తీసుకోము, మేము అడగము, మాకు డబ్బులు వద్దు అంటాం. అలాగని చెప్పి ఖర్చులు ఎంత తక్కువ ఉన్నాయా? మొత్తానికి ఏదో తంటాలు పడి 30,000 క్యాలెండర్ వేయించాం, 6 లక్షలు డబ్బులు ఖర్చు అయ్యాయి. 30,000 క్యాలెండర్ వచ్చే బాబు తీసుకున్నాను కానీ మొత్తం తీసేసుకున్నారు, 26,000 పైకి వెళ్ళిపోయాయి, క్యాలెండర్లు అయిపోయాయి. పైకి అడిగిన వాళ్ళకి అడిగినాను దివ్వల వెళ్తున్నారు, సెలవులు పెట్టుకొని ఆఫీస్లోకి వెళ్ళి ఏ మాత్రం సిగ్గుపడకుండా క్యాలెండర్ పంచుతున్నారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, పండగ చేసుకుంటున్నారు. పరిచయలో ఇంతకాలం వాడబడే అవకాశం వచ్చిందని పరిగెడుతున్నారు. కనీసం 6 నెలల క్యాలెండర్ పరిచయం చేస్తారు. తీరా చెప్తే క్యాలెండర్లు అయిపోయాయి. మళ్ళా ఇంకొక 20,000 క్యాలెండర్లో ఆర్డర్ ఇచ్చాం, మొత్తం 10 లక్షల బడ్జెట్. చెప్పన 10 లక్షలు ప్రభు ఆశ్చర్యకరంగా సమకూరుస్తాడు. ఆయన పని ఆయన జరిగించుకుంటున్నాడు, ఎవరి దగ్గర ఏమి అడగాల్సిన పనుల. అంత త్యాగపూర్వకంగా వాళ్ళ ఆస్తులు అమ్మారు కానీ ఇంకా ఆ పేజీలోకి రాలేదు కానీ చాలా త్యాగపూర్వకంగా పరిచయం జరుగుతుంది, నా డబ్బులు వాడబడాలని చెప్పి సమర్పణతో చాలా మంది ఇస్తున్నారు. ఎందుకు అట్లా ఇస్తున్నారంటే బోధ అది, రాబోయే జీవితం కోసం మంచి పునాది వేసుకోవటం. అది కదా బైబిల్ బోధ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవం సంపాదించుకుని నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. మేలు చేయువారు, సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరకి పాలిచ్చేవారే ఉండవన్నని వారికి ఆజ్ఞాపించు. సంపాదించుకోగాదు, ఇచ్చే, పంచే, అమ్మే, వెదజల్లే, అదే అండి అపోస్తుల బోధ, బైబిల్ బోధ, బైబిల్ బోధ. అయ్యా అంతా ఇచ్చేయమంటే మాకేం వస్తుంది అని ఒక మాట అడిగాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాలేండి, కొంచెం నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను కాబట్టి క్లారిటీ కోసం ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. లూకాసువార్త 18వ అధ్యాయము 28వ వచనంలో పేతురు అంటాడు, ఇంకో నువ్వు పిలిచావని చెప్పి అప్పుడు దాకా నాకున్న వలలు వదిలేశాను, దోణి వదిలేశాను, అన్ని వదిలేశాను, అన్ని వదిలేసి నీ వెనకాల తిరుగుతున్నాను యేసు ప్రభువా, ఏంది నా పరిస్థితి, నా భవిష్యత్తు నాకేం అర్థం కావట్లేదు. అప్పుడేమో 3 పూలు 6 కాయల్లా ఉండేది వ్యాపారం, ఇప్పుడేమో మొత్తం ఎండగట్టుపోయింది, ఏంటి నా పరిస్థితి అని అడిగాడు. లూకాసువార్త 18వ అధ్యాయం 8వ వచనం, పేరు ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టి వచ్చేసాము. కాబట్టి మా పరిస్థితి ఏంటి? 29 యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందకపోడు. మతేసువార్త ఇంకా బాగుంటుంది, అక్కడ భూములు అంటాడు, ఇక్కడ ఇండ్లు అన్నాడు, భూములు అంటాడు అక్కడ. మతేసువార్త 22వ అధ్యాయం మాట మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్ము గనుక మాకేమి దొరుకుతుందని ఆయన అడగగా, యేసువార్త ఇట్లనను ప్రపంచ పునర్జన్మ మందు మనుషు కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై 12 ఇస్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుడురు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూమినైనా, ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. భూమి మీద కాదులేండి, ఒకవేళ మాట్లాడితే సంఘం కోసం మాట్లాడాలి తీసుకోవచ్చు. ఇది గాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనను, పెట్టుబడి పెట్టు పరలోకాన్ని రాబడిగా సంపాదించుకో, ఉన్నదంతా ఖర్చు పెట్టు అక్షయతను అక్షయ జీవాన్ని సంపాదించుకో. అది అపోస్తుల బోధ. ఆ బోధ వాళ్ళని ఏం చేసిందంటే టూ మచ్గా భూ సంబంధమైన వాటికి అటాచ్ అయిపోయిన వాళ్ళు డిటాచ్ అయిపోవడం స్టార్ట్ చేశారు. నాది కాదు, నాకు వద్దు, నేను పరదేశం యాత్రికుని, అమ్మో ఎక్కువ డబ్బులుంటే పరలోకం ఎలవట, ఎక్కువ సంపాదించుకోకూడదట, చాలినంత చాలు, అంతకు మించి ఎక్కువ నాకు వద్దు. వాళ్ళ దాతృత్వాన్ని చూస్తాం, వాళ్ళ భూ సంబంధమైన వాటిని అన్ని పరలోకానికి, ఆత్మను సంపాదించారు, ఆస్తులను వదిలేసుకున్నారు. అది అపోస్తుల బాధ, అదే అపోస్తుల బాధ. దయచేసి దయచేసి ఆది సంఘం సంఘ నియమాలు బైబిల్లో ఉన్నవి చూస్తున్నాం, అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి ఉజ్జీవ సంఘాలుగా మన సంఘాలను కట్టుకుందాం. నూతన సంవత్సరంలో ప్రభు మరొక 52 నూతన సంఘాలను మనకి ఇవ్వబోతున్నాడు. టీచర్లు అన్ని జిల్లాల్లో కట్టుబడాలి, మెడికల్స్ వాళ్ళు అన్ని జిల్లాల్లో కట్టుబడాలి, డిఆర్డిఏ వాళ్ళు అన్ని జిల్లాల్లో కట్టుబడాలి, ఏపీఎస్పి టీఎస్ఎస్పి బెటాలన్ వాళ్ళు అన్ని జిల్లాల్లో కట్టుబడాలి, ఎస్ఎఫ్జే చిన్నపిల్లల కాన్ఫరెన్స్లు ప్రతి జిల్లాలో స్టార్ట్ అవ్వాలి, యూత్ కాన్ఫరెన్స్లు ప్రతి జిల్లాలో స్టార్ట్ అవ్వాలి. తెలియదు ఎట్లా జరుగుతుంది అంటే శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ చేత. ఆయన చేస్తాడు, మనం ఆయన చెప్పింది చేద్దాం. ప్రభు ఈ మాటలు మనం వెనుక ఇల్లు ఫలింపు చేయను గాక. ఆమేన్.